विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधोनिमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां ఊరు గురించి పుట్టాడు కనుక ఔరుడు అన్నారు ఆయన్ని. అందుకే శ్రీవత్స గోత్రంలో ఋషుల పేర్లు ఏం చెబుతారు? భార్గవ చ్యావన ఆప్నువాన జామదగ్ని ఔర్వ ఔరుడీవిడు. తల్లిని రక్షించడానికి తొడలు చీల్చుకుని బయటకు వచ్చాడు. రావడంతో హుం అని కళ్ళు ఎర్రజేశాడు. ఇంత పిల్లాడు. ఆ కళ్ళలో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి ఆ రాక్షసుడు భస్మం అయిపోయాడు. అప్పుడు అమ్మని ఆరోగ్యంగా ఉంచి ఆ తొడ చీల్చుకు పుట్టారు. మళ్ళీ తొడను యథాప్రకారంగా తయారు చేసి ఆరోగ్యంగా తయారు చేసి, అమ్మా కేవలం నిన్ను రక్షించడానికే నాన్నగారు రాకుండా ముందు బయటకు వచ్చాను, నన్ను క్షమించంటే పర్వాలేదురా, తల్లి మానరక్షణ కోసం పుట్టిన కొడుకు కనుక నీకే దోషం లేదు, మళ్ళీ మన ఆశ్రమానికి వెళ్ళిపోదామంటే అంత చిన్న కుర్రాడండి వాడు. చూస్తుండగా 8 బాలుడైపోయి వాళ్ళ అమ్మని మోసుకుని, ఏ పురుడు పోసుకున్నామండి, మరి నడవటం కష్టం కనుక మోసుకుంటూ వచ్చి ఆశ్రమంలో పెట్టి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు చేసి తల్లికి సేవ చేశాడు. అప్పుడు భృగు మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చి, ఏమిటే ఈ పిల్లాడేమిటి, ఈ చాకరీ ఏమిటంటే జరిగిందంతా చెప్పి ఈ అగ్నిహోత్రుడు అన్యాయం చేశాడండి, నిజం చెప్పాడు, లేకపోతే నాకు ఈ కష్టం వచ్చేది కాదు, మీరు వచ్చాక పురుడు పోసుకునేదానండి అంది. దాంతో భృగు మహర్షి కోపం వచ్చింది. నువ్వు సర్వభక్షకుడు అయిపో అని అగ్నిని శపించాడు. అప్పటి నుంచి అగ్నిహోత్రుడు అంత పూర్వం శవాలను తగలబెట్టేవాడు కాదు, పెంట కాల్చేవాడు కాదు, వంటకే ఉపయోగపడేవాడు. సర్వభక్షకుడి వైపు అని శపించాడు భృగువు. అప్పటి నుంచి ఆయన పెంటని ఇటు వంటని ఇటు చెత్తని తగలబెట్టడం ఇటు శవాలను తగలబెట్టడం అన్ని పనులు చేయడం మొదలెట్టాడు, అన్ని తినడం మొదలెట్టాడు, సర్వభక్షకుడు అయ్యాడు. అప్పుడు ఆయన పశ్చాత్తాపంతో, అయ్యా నేను నిజం చెప్పడం నా తప్పేమిటండి, మీరు ఇలా చెప్పిస్తే నా విలువ పోతుంది, యజ్ఞానికి ఉపయోగపడే నేను శవాన్ని తగలబెట్టడానికి ఉపయోగపడితే అపవిత్రుడవుతాను కదా అంటే మళ్ళీ జాలిబడి, సర్వభక్షకుడివైనా నీకు దోషము లేకుండా పోగాక, నువ్వు ఎవరిని ముట్టుకున్నా ఏది కాల్చినా ఈ రోజు నుంచి నువ్వు సర్వపవిత్రుడివి నిత్య శుచివి అని మళ్ళీ వరమిచ్చాడు. ఆగ్రహానుగ్రహ సమర్థుడు భృగు అంటే. అదిగో తల్లిని రక్షించిన ఆ ఔర్వుడు ఈ దారుకావనంలో తపస్సు చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా. కడుపులో ఉన్నప్పుడే తల్లిని రక్షించిన శక్తి నీది, ఈ దారుకావనంలో దారుక అనే స్త్రీ రాక్షసి తన భర్త దారుకుడితో పాటు విధ్వంసం సృష్టిస్తోంది, దాన్ని చంపి మమ్మల్ని రక్షించమనగానే మీకోసం నేను శివుడి కోసం తపస్సు చేస్తాను అని వెంటనే ఆయన మహాతపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో వరం కోరుకో అంటే, దారుకావనంలో ఉన్న రాక్షసి ప్రాణం తీస్తోంది, దాన్ని చంపమనగానే అది అమ్మవారి భక్తురాలు, అంత తొందరగా దాన్ని చంపలేం, అంచేత అమ్మవారి కోసం తపస్సు చేయన్నాడు ఆయన. ఇంచేత అమ్మవారి భక్తులు తప్పితే అయ్యవారికి ఇబ్బంది వస్తుంది. భార్యామణి ఓ పని చేస్తానంది, ఈ భర్తగారు వచ్చి వద్దంటే మండిపోదు, అప్పడాల కర తీసిందంటే వీడి పని అయిపోయినట్టే. అందుకనే శివుడు ఎందుకైనా మంచిది అన్నట్లుగా భార్యామణి పార్వతీదేవి వరమిచ్చింది కాబట్టి అమ్మని కూడా మెప్పించనగానే మళ్ళీ అమ్మ కోసం తపస్సు చేశాడు ఆయన. అప్పుడు అమ్మవారు ఏమంది, పాపం పండాలి, తొందరలో సుప్రియుడు అని ఒక వైశ్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఓడల మీద వ్యాపారానికి బయలుదేరతాడు, ఈ సముద్రం దగ్గరకు వస్తాడు, ఆయన్ని పట్టుకుంటుంది ఈ దుర్మార్గురాలు, అప్పుడు నేను నా భర్తతో పాటు వచ్చి వాడిని నాశనం చేస్తాను, అప్పటిదాకా ఓపిక పట్టు, నీకు వరమిస్తున్నానంది. వెంటనే అవరుడు ఈ విషయాన్ని దేవతలకి ఋషులకి చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి ఆ సుప్రియుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవారట వీళ్ళు. ఇలా ఉండగా నౌకా వ్యాపారం చేసేటటువంటి ఒక ఆయన ఉండేవాడు అప్పట్లో ఈ సౌరాష్ట్రంలో, ఆయన పేరు సుప్రియుడు. మంచి వైశ్య కులంలో పుట్టినవాడు, శీలం కలిగిన వాడు, దాత. అసలు చాలామంది వైశ్యులు ఎప్పటికెప్పటికీ కూడా ఆ వంశంలో అలాంటి వాళ్ళే ఉన్నారు, దాతలే ఉండేవారట. వాళ్ళకి ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం తెలియదు పొమ్మన్నారు. ఈ సుప్రియుడి వంశంలో 101 గోత్రాల వాళ్ళు ఉండేవారట. ఈ వీళ్ళందరికీ కుల కుల అని వస్తుంది చివరిన, మిథున కుల, శీల కుల, బుధన కుల, చంద్ర కుల. వీళ్ళకి రెండు బుద్ధులు ఉండేవిట. ఏమిటది, అడిగిన వాడి దగ్గర ఎప్పుడు ఇలా చెయ్యి ఊపడం తెలియదుట, ఇలా పెట్టడమే తప్ప. అలాగే ఏదన్నా ధర్మకార్యం అంటే వెన్ను చూపించడం తెలియదు, చెయ్యిని అడ్డంగా ఊపడం, వెన్ను చూపించడం తెలియనటువంటి కులము అని ఆ సుప్రియుడికి పేరు అనమాట. అటువంటి మంచివాళ్ళు ఉండేవారు పూర్వం, ఇప్పుడు ఉన్నారులేండి. అడిగితే చాలు, రంగులకి దానికి డబ్బులు ఇవ్వకుండా డొనేషన్ ఇవ్వకుండా వెళ్ళేవాళ్ళు ఈ వంశంలో ఆ గోత్రంలో పుట్టినవాళ్ళు ఉంటారంటే నేను నమ్మను. ఈ సుప్రియుడు 1000 ఓడల మీద బయలుదేరట వ్యాపారానికి. ఒకదాని మీద గంధం చెక్క, ఒకదాని మీద వస్త్రాలు, ఒక దాంట్లో రత్నాలు, ఒక దాంట్లో జాజి, కొన్నింట్లో ఏలకులు, కొన్నింట్లో ఇలాగ సుగంధ ద్రవ్యాలు ఇవి పెట్టుకుని సహస్ర నౌక వ్యాపారం చేసేవాడు ఆయన. నౌకలు అంటే ఎటువంటి నౌకలో తెలుసునండి, ఒక నౌకలో 1000 మంది పడతారు, పడుకోవచ్చు అందులో. ఇప్పటికి కూడా ఓడలు చూసారా మీరు, ఎంత పెద్ద పెడలో లోపల బ్రహ్మాండంగా ఉంటాయి సౌకర్యాలు. కాకపోతే ఆ ఓడలో ప్రయాణం చేస్తే అమెరికా వెళ్ళడానికి నెలలాడు పడుతుంది తప్ప, అందుకని విమానంలో వెళ్ళిపోతున్నాం తప్ప. మనం చాలా అద్భుతమైన ఓడలు ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ అని ఉంటుంది మళ్ళీ అందులో. అసలు ఓడలు ఫస్ట్ క్లాస్ చూశాను నేను, ఓహోహో ఏమి సౌకర్యాలండి అందులోను, సుఖంగా. అందులో మళ్ళీ క్లబ్బులు, మాట్లాడుకోవడానికి గోల్ఫ్లు, టీవీలు చాలా బాగుంటాయి ఫస్ట్ క్లాస్. చాలా అలాంటి ఓడలు వేసుకుని వ్యాపారానికి బయలుదేరాడు. ఆయన పరమశివ భక్తుడు, ఎటువంటి వాడో చెప్పారు. వినాచ శివ పూజం వైన తిష్టతి కదాచన, సర్వథా శివధర్మాహి భద్మ భస్మ రుద్రాక్ష భూషణగా, యది పూజా నజాతా చేన్ నభునక్తి తదా తుసక, అతస్తత్రాపి వైశ్యోసౌ చకార శివ పూజనం. ఈయన ఎటువంటి వాడు, రోజు అడవిలో ఉన్నా ఓడలో ఉన్నా తెల్లవారుజామున 4 గంటలకు లేచేవాడు, పవిత్ర స్నానం చేసేవాడు, స్నానం అయ్యాక భస్మ స్నానం చేసేవాడు, అంటే ఒళ్ళంతా విభూతి పూసుకునేవాట, మంచి నిగనిగలాడిపోతున్న విభూతి రేఖలు పూసుకుని రుద్రాక్ష భూషణ, భస్మ రుద్రాక్ష భూషణ, ముందు భస్మం ఆ తర్వాత రుద్రాక్ష ధరించేవాడు. శివలింగాన్ని ఎదురుగుండా పెట్టుకుని బిల్వపత్రాలతోటి, ఈ ఒక్కోసారి ఓడల్లో పెడుతున్నప్పుడు 4-5 రోజులు సముద్రంలో ఉండాలి, 4-5 రోజులు ఉండాలంటే ఒకవేళ బిల్వపత్రాలు వాడిపోతాయేమో పాడైపోతాయేమో అని బంగారంతో వెండి రేకులతోటి చేయించుకున్నట్టు, కోటీస్ మామూలు కోటీసాడు కదా, కోట్లకి పడగెత్తినవాడు ఆయన. ఒక ఓడ నిండా గంధం చెక్క పెట్టాడంటే దాన్ని బట్టి ఆలోచించండి, ఒక ఓడలో నవరత్నాలు ఉండేవిట. అలాంటి వాళ్ళు ఉండేవారు మన దేశంలో, సంపదలు అంటే మన దేశంలో అలా ఉండేవి. అందువల్ల బంగారంతో వెండితోటి కూడా బిల్వపత్రాలు తయారు చేయించాడు, వీటితోటి శివుణ్ణి పూజించేవాడు. అటువంటి మహానుభావుడు శివ పూజ చేసుకుంటూ బాగా లాభసాటిగా వ్యాపారం చేసుకుంటూ దాన ధర్మాలు చేస్తూ దారి పొడుగుతా సాధువుల్ని కనిపి, అలాంటి సాధువులు కనపడితే పాదాల కల సాష్టాంగపడిపోయి ఏదడిగితే అది ఇచ్చేసేవాటండి ఆయన. అలా వెళ్ళాడు. ఒక రోజున ఇక్కడికి వచ్చాడు ద్వారకానగర ప్రాంగణం దగ్గరికి. రావడంతో ఈ రాక్షసి వనంలో ఉందిగా, ఒక్కొక్క ఓడను చేత్తో పట్టుకు తీసుకొచ్చేసింది రేఖగా. దాని కళేబరం ఎటువంటిది, అంత పెద్ద ఓడని చేత్తో పెట్టి కొట్టుకొచ్చి వనంలో పెట్టి ఈయన్ని కూడా మొత్తం ఓడలతో పాటు అందరినీ బంధించి చెరసాలలో పెట్టింది. అప్పుడు ఈయన దుఃఖించాడా? దుఃఖించరా? ఎక్కడున్నా నాకు శివ పూజ చేసుకునే అవకాశం ఉందనుకున్నట్ట. ఈ రాక్షసి చాలా మంచిది, ఓడతో పాటుగా నన్ను చెరలో పెట్టింది, ఈ ఓడలో నా శివలింగం, నా భస్మం, నా రుద్రాక్షలు, నా రేకులు ఉన్నాయి, బిల్వపత్రాలు అనుకుని ఎక్కడుంటే అనుకున్నాడు ఆయన. సాగర మీదుట నీదరిజేరుట శంభో లీలీలా శివ శంభో నీలీలా, సాగర మీదుట నీదరిజేరుట శంభో నీలీలా శివ శంభో నీలీలా, భవసాగర మీదుట నీదరిజేరుట శంభో నీలీలా శివ శంభో లీలీలా. మారదు భక్తి మారదు శక్తి శంభో నీ పైన శివ శంభో నీ పైన, చెరలో నున్నా బయటన ఉన్నా విడువను నీ పూజ విడువను నీ పూజ. మారదు భక్తి మారదు యుక్తి శంభో నీ పైన శివ శంభో నీ పైన. శివ చెరసాల్లో ఉన్నా, బయట ఉన్నా, ఓడలో ఉన్నా, మేడలో ఉన్నా నీ నీడనే ఉంటాను, నిన్నెప్పుడు విడిచిపెట్టను, ఈ సముద్రం నుంచి ఇక్కడికి వచ్చాను, ఇది భవసాగరం ఈదడంతో సమానం అని అక్కడే ఒక శివలింగాన్ని మళ్ళీ పెట్టుకుని కారాగృహంలో పూజ చేసేట ఆయన. భక్తులు ఎక్కడున్నా పూజిస్తారు. కారాగృహగత సోపి బహుశిక్షయత్తదా, అక్కడే కారాగృహంలోనే అంత మట్టి మశానం, అక్కడ వనం కదా, వనంలోనే బంధించింది కదా, కొంత మట్టిని తీసి ముద్ద చేశాడు. పార్థివీం ఋషి సప్తమాహ, ఓ ఋషులారా, ఆయన పార్థివలింగాన్ని తయారు చేశాడు, శివమంత్రంతో పూజించాడు. ఓం నమ శివాయ అంటూ బంగారపు రేకులు అక్కడే ఉన్నాయి కనుక వాటిని వేశాడు. వెంటనే రాక్షసి వచ్చేసింది. ఎరా, ఇక్కడికి వచ్చి కూడా శివుణ్ణి పూజిస్తావా? తీసేయి శివలింగం అంది. నేను తీయనన్నాడు ఈయన. ఎవరక్కడ, వీడు కొరడాలతో కొట్టండి అంది. చితక్కొట్టి పారేశారు కొరడాలతో. కొట్టినా ఆయన శివశివ అన్నాడు. మంచి ఇనప కడ్డీలు తెప్పి కాల్చి వాతలు పెట్టించింది. అయినా హరహర మహాదేవ శంభో అన్నాడు ఆయన. చచ్చినా పర్వాలేదు, నీ నామస్మరణ మాత్రం మాననన్నాడు. మొత్తం లింగాన్ని కాలితో తన్ని పక్కకి విసిరేసింది, భస్మం విసిరేసింది, రుద్రాక్షలు విసిరేసింది, వాడి పూజా సామాగ్రి, వాడి ఓడలన్నీ విరగొట్టేసింది, వాడి పక్కనే ఉన్న భటుల్ని మింగేయడం మొదలెట్టింది. ఏం చేసినా ఆయన విడిపించుకో వినలేదట. చిట్ట చివరికి ఆ మహాభయంకరమైన దృశ్యాన్ని చూచాడు శివుడు. వీరసేనుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆ వీరసేనుడు అనేటటువంటి రాజుని పిలిచి, ఒరే వీరసేన, నీలో నా శక్తిని ఆవహిస్తున్నాను, వెళ్ళి ఆ దారుకని సంహరించిరారా అన్నట్ట. ఆయన అన్నాడు మళ్ళీని వీరసేనుడు, స్వామి మీరే వెళ్ళి మీ పూజా సామగ్రి ధ్వంసం చేసి మీ లింగాన్ని తన్ని పక్కకి పారేసి మీ భక్తుణ్ణి సుప్రియుడనే వైశ్యుణ్ణి హింసిస్తున్న దుర్మార్గురాల్ని స్వయంగా వెళ్ళి చంపచ్చు కదా అంటే, ఇక్కడ చిన్న ఇబ్బంది ఉందిరా నాకు, మా ఆవిడికి వాడు అది భక్తురాలు, నా భార్య వరాలు ఇచ్చింది పార్వతీదేవి భవాని, ఇప్పుడు నేను చంపాననుకో, ఏమండి భార్య వరం ఇస్తే కూడా వెనక ముందు చూడకుండా నా భక్తురాలని విధవం చేశారా అంటుంది, కాబట్టి భవానీ భక్తితో ఉన్న వాళ్ళని నేను స్వయంగా చంపకూడదు, అందుకే నా శక్తిని నీలో నింపి నిన్ను పంపుతున్నాను, ఇదిగో నా పినాకం అనే ధనుస్సు, ఇదిగో పాశుపతాస్త్రం, వెళ్ళి ఆ రాక్షసిని భర్తతో పాటు చంపేయి అనగానే వెంటనే వీరసేన మహారాజు గారు మహావేగంగా అక్కడికి వచ్చేశాడు. ఇక్కడ సుస్పష్టంగా చెప్పారు, నిషధే సుందరే దేశే క్షత్రియాణాంకులే చ సహ మహాశానుతో వీరసేనశ్చైవ శివప్రియ, మహాశానసుత వీరసేనశ్చైవ శివప్రియ. మహాశేనుడనేవాడు కొడుకు, వీరసేనుడనేవాడిని శివభక్తుణ్ణి, శివుడు తన శక్తి అతనిలో నింపి పాశుపతాస్త్రం ఇచ్చి పినాక ధనుసి ఇచ్చి పంపాడు. ఈయన వచ్చేట అప్పటికే రాక్షసి విజృంభించేస్తోంది, ఈ వైశ్యుణ్ణి ఎలా హింసించాలో అంతా హింసించింది. ఇంకా చిట్ట చివరిగా, శివనామస్మరణ ఆపుతావా,
ఇనుముని కాల్చి ఆ కడ్డీలు కళ్ళల్లో పెట్టి కళ్ళు తోడేయమంటావా, నీ కళ్ళు పోగొట్టమంటావా, అంటే పోతే కళ్ళు పోయాయి, ఈ కుళ్ళు శరీరం ఇవాళగా తెలియపోయిన పోతుంది, శివుణ్ణి చూడడానికి ఉపయోగపడే కళ్ళే కళ్ళు, శివుణ్ణి చూడడానికి ఉపయోగపడకపోతే ఈ కళ్ళు ఉంటేనేంటి పోతేనేమిటి అన్నాడు ఆయన. నువ్వు చెప్పినట్టుగా శివపూజ మానేశాననుకో, ఇప్పుడు అప్పుడు నా కళ్ళుండి ఉపయోగం ఏముంది? భగవంతుడు కళ్ళిచ్చింది ఈ నేత్రాలతో ఆ ఈశ్వరుణ్ణి చూడడానికి. నువ్వు వద్దన్నావని మానేస్తే భయపడి అప్పుడు ఈ కళ్ళున్నా ఈ కళ్ళు పుళ్ళు తీసేయన్నట్ట. ఆవిడ రెండు కడ్డీలు ఎర్రగా ఇనప కడ్డీలు కాల్చి దగ్గరికి పట్టుకొచ్చింది. ఇక కళ్ళల్లో పెట్టబోతున్న సమయానికి వీరసేన పుత్రుడు వచ్చి వీరసేనుడు వచ్చేసాడు. వెంటనే ఆగు రాక్షసి అన్నాడు. ఆ రాక్షసి వాడికేసి చూసింది, హుమ్మని మింగడానికి వచ్చింది. ఈ పినాక ధనుసుని ఎక్కిపెట్టి పాశుపతం విడిచిపెట్టాట. తత పాశుపతం ప్రాప్య హత్వా చ రాక్షసీ ముఖాన్. ఆ క్షణమే పాశుపతాస్త్రం వెళ్ళింది. ఈ రాక్షసిని, రాక్షసి భర్తని, అనుచరుల్ని మొత్తం కాల్చి క్షణకాలంలో బూడిద చేసేసింది. అక్కడున్న మిగతా మ్లేచ్చుల్ని చంపేసింది. అప్పుడు పార్వతీదేవుడికి కోపగించలేదు. ఎందుకనంటే శివభక్తుడిని చంపుతోంది ఇది దుర్మార్గురాలు, పైగా శివుడు స్వయంగా వెళ్ళి చంపలేదు. ఆవిడ కూడా ప్రసన్నురాలయ్యింది ఆ క్షణమే. అంతవరకు ఆ సుప్రియుడనే వైశ్యుడు తయారు చేసి పూజించున్న పార్థివలింగంలో నుంచి అర్ధనారీశ్వర రూపంతో శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు. ఇంతవరకు జ్యోతిర్లింగాలలోట ఎక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడే తప్ప సగం శరీరంలో పార్వతి ఉన్న రూపం ప్రత్యక్షమవల, ఒక్క నాగేశ్వరుడిలోనే అలా వచ్చింది. కారణం ఏంటో తెలుసా? శివుడు స్వయంగా చెప్పాడు, ఇంతవరకు నన్ను పూజించిన భక్తులంతా ఒక ఎత్తు, ఈ సుప్రియుడు ఒక్కడు ఒక ఎత్తు. కంటి మీద ఇనపకడ్డి కాల్చి పెడుతూ ఉంటే కదలలేదు వాడు, ఎంత కఠోర భక్తి వాడిది. అందుకే నా భార్యాసమేతంగా ప్రత్యక్షమయ్యాను అని ప్రత్యక్షమై ఈ రాజుగారికి ఈ వైశ్యుడికి వరాలిచ్చి ఏం కావాలో కోరుకోమంటే, అప్పుడు సుప్రియుడు అన్నాడు, భవిష్యత్తులో మా 101 గోత్రాల వాళ్ళు నిన్ను పూజించే భాగ్యమయ్యి, కలియుగాంతం వరకు ఈ లింగంలో నీ జ్యోతిష్యను నిలబెట్టి ఇక్కడికి వచ్చిన వాడు ఎంత కటిక దరిద్రుడైనా వాడి జాతకరీత్యా వాడికి గృహయోగం లేకపోయినా, జాతకంలో వాడికి ధనయోగం లేకపోయినా, దరిద్ర జాతకుడైనా ఇక్కడికి వచ్చి నిన్ను పూజించగానే అఖండ ఐశ్వర్యములు సంప్రాప్తించేటట్టు అనుగ్రహించవలగాని తథాస్తు అన్నాడు ఆయన. కాబట్టి ఎవరైనా మీలో దారిద్ర్య జాతకం ఉంటే అటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి పూజ చేస్తే ఆ దరిద్రం పోయి మంచి ఐశ్వర్యం వస్తుంది. సంపద కావాలంటే అక్కడికి వెళ్ళాలి, మామూలు సంపద కాదు, అఖండ సంపద కావాలంటే. కలియుగాంతం వరకు దుఃఖాలని పోగొట్టే ఆ జ్యోతిర్లింగం అక్కడే ఉంటుంది. ఆ వీరసేనుడి కొడుకే నలచక్రవర్తి, తెలుసుగా మీకు, నిషద దేశాధిపతి వీరసేన పుత్రుడని అంటారే తర్వాత, అంటే ఈశ్వరానుగ్రహం పొందిన వంశం అది. ఆ నలుడి భార్య దమయంతి అన్నమాట. అత్యద్భుతమైన నాగేశ్వర జ్యోతిర్లింగం శాశ్వతంగా అక్కడ ఉంది. ఎందుకు ఆయన నాగేశ్వరుడు అన్నారు? నాగశబ్దమునకు ఒక నిధి అని అర్థం. నాగనిధి అని ఒక పాతాళంలో ఒక నిధి ఉంది. ఈ ఈశ్వర దర్శనం చేసిన వారికి అంత గొప్ప నిధి లభిస్తుంది కాబట్టి నాగేశ్వరుడు అయ్యాడు. ఇంకొక కారణం, ఈ సుప్రియుడు పూజించి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చి వాసుకి ఆదిశేషుడు 1000 ఆ లింగాన్ని పూజించారు. అందువల్ల కూడా వాళ్ళిద్దరూ నాగేంద్రులు పూజించారు కాబట్టి కూడా నాగేశ్వరుడు అయ్యాడు. నాగ అనే శబ్దమునకు ఏనుగు అని కూడా అర్థం. అందుకే గజేంద్ర మోక్షంలో విహ్వల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సంరంభి, అక్కడ నాగశబ్దానికి ఏనుగు అని అర్థం. చాలా కాలం పాటు అక్కడ స్వయంగా శ్రీ మహావిష్ణువు ఏనుగు రూపం ధరించి తామర పువ్వులతో పూజించాడు ఆ లింగాన్ని. అందువల్ల కూడా నాగేశ్వరుడు అయ్యాడు. ఈ విధంగా నాగేశ్వరుడు అక్కడ వెలిశాడు సుప్రియుడి కోసం. అది మోక్షము ఇస్తుంది, భుక్తి ఇస్తుంది, సంపద ఇస్తుంది. ఈ కథ ప్రత్యేకంగా చెప్పాడండి, ఏతద్యశృణుయా నిత్యం నాగేశోద్భవమాత్తరాత్ సర్వాన్ కామాన్. ప్రత్యేకంగా ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ మహిమని భక్తి శ్రద్ధలతో ఎవడు వింటాడో అటువంటి వాడు సర్వాన్ కామాన్ ఇయా ధీమాన్ మహాపాతక నాశనాన్. ముందు వాడి పాపాలన్నీ పోతాయి, పంచమహాపాతకాలు పోతాయి, తర్వాత అనుకున్న కోరిక తీరుతుంది. ఆ కోరిక ఈ కోరిక కదా, వాడి మనస్సులో ఏది సంకల్పిస్తే ఆ కోరిక నెరవేరుతుంది. మీకు గుర్తుందో లేదో, మనం 2009 వెళ్ళాం. అప్పుడు నిజంగా ఆ భయంకర స్థితిలో ఆగిపోతుంది ప్రయాణం అనుకున్నారంతా, అందరం వెళ్ళాం. అదృష్టవశాత్తు అక్కడ భాగవత సప్తాహం చేసుకుని సౌరాష్ట్ర సామనాథలింగాన్ని, దారిలో కుచేలుడి గుడిని కూడా చూసుకున్నాం. మళ్ళీ ఇంకోసారి పెడతాం. ఎక్కడ ఒకసారి వెళ్ళిన చోట కల్లా రెండు సార్లు వెళ్ళకూడదని ఎవడని చెప్పాడండి? రెండు సార్లు, మూడు సార్లు, 30 సార్లు అయినా వెళ్ళచ్చు. ఓపిక ఉండాలి, ధనం ఉండాలి తప్ప. నేటికి 5 సంవత్సరాల క్రితం సరిగ్గా సెప్టెంబర్లో వెళ్ళాం మనం. తిరిగి సెప్టెంబర్లో తిరిగి వస్తూ ఉండగానే మా మామగారు లింగైక్యం పొందారు. అంచేత ఆశ్చర్యకరమైన ఘట్టాలు అవన్నీ, చాలా అద్భుతమైనటువంటి అనుభూతి ఇప్పటికి కూడా నాకు కనపడుతూ ఉంటుంది. నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని మనం అప్పుడు చూసాం. స్వయంగా ఓ పంచి పట్టుకెళ్ళాను నేను నాతో పాటు. అక్కడ అర్చకుడు ఆ పంచి కావాలన్నాడు. ఈ కట్టుకున్న పంచి ఇచ్చేయండి అంటే, కట్టుకున్న పంచి ఎందుకంటే మీ వేపు పంచులు ఇంత అంచుతూ ఉంటాయండి అన్నాడు. కంగారు అడగండి, నాకు కూడా రెండో పంచి పట్టుకొచ్చానని అది ఇచ్చితే ఆ అర్చకుడు పొందాడో పూట ఆనందం. ఎందుకో మన పంచులు అంటే వాళ్ళకి ఇష్టం. మీకు ఈసారి వీలుంటే ఓ మంచి అంచు పంచి పట్టుకెళ్ళి అర్చకుడికి ఇవ్వండి, మిమ్మల్ని తలకాయ దాని మీద బాగా పెట్టమంటాడు, బాగా పామంటాడు. ఆయనకి అంత ఇష్టం నిజంగా నేను కళ్ళారా చూశాను కాబట్టి చెబుతున్నాను. ఆ నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళొస్తే సకల శుభాలు సంపదలు లభిస్తాయి. ఇప్పటికి మనం వరుసగా నాగేశ్వర జ్యోతిర్లింగం వరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇంకెంత ఎన్ని అయ్యాయి? ఇప్పటికి మనకి 8 అయ్యాయి, ఇంకా 4 మిగిలాయి. ఇప్పటివరకు సౌరాష్ట్రీయ సోమనాథం చే శ్రీశైలి మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారం అమరేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాథం చే డాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం, నాగేశం దారుకావలి అయ్యాయి. వారాణస్యాంతు విశేషం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశించి విశాలకే. ఇందులో ఒక వారణాసిలింగాన్ని మాత్రం చిట్ట చివరి చెబుతాను, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అది చిట్ట చివరి కాపి, మిగతా లింగాలన్నీ చెప్పుకెళ్ళిపోతాం. ఆఖరణ వారణాసితో పూర్తి చేయడానికి వెనకాతలు ఉన్న రహస్యం ఏంటో అప్పుడు చెబుతాను.